ಮೌಂಜಿ ವಿಭೂಷಿತ ಕರಾನ್ನವನೀನ ದಾಭಾತ್ ಪೀತಾಂಬರಾತ್ ಅರುಣಬಿಂಬ ಫಲಾಧರೋಷ್ಟಾತ್ ಪೂರ್ಣೇಂದು ಸುಂದರ ಮುಖಾತ್ ಅರವಿಂದ ನೇತ್ರಾತ್ ಕೃಷ್ಣಾತ್ ಪರಂ ಕಿಮಪಿ ತತ್ವಂ ಅಹಂ ನ ಜಾನೇ. ಆದ್ಯಾ ಅವಿದ್ಯಾ ಹೃದ್ಗತಾ ನಿರ್ಗತಾಸೀತ್ ವಿದ್ಯಾ ಹೃದ್ಯಾ ಹೃದ್ಗತಾ ತ್ವತ್ ಪ್ರಸಾದಾತ್ ಸೇವೇ ನಿತ್ಯಂ ಶ್ರೀಕರಂ ತ್ವತ್ ಪದಾಬ್ಜಂ ಭಾವೇರ್ ಮುಕ್ತೇರ್ ಭಜನಂ ರಾಜಮೌಳೇ. ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವರೂಪುಲಾರ ಶ್ರೋತಲಾರ, ಮನೋ ಆತ್ಮ ಸಂಯಮ ಯೋಗಂ ವಿಚಾರಣ ಕೊನಸಾಗಿಸ್ತನು. ಯೋಗಿ గురించి చెప్పారు, యోగ సాధన ఎలా చేయాలి. అంతకుముందు అధ్యాయంలో స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, బయట విషయములను బయటే ఉంచి దృష్టిని అంతర్ముఖం చేసి భూమధ్యంలో స్థాపించి ప్రాణాపానములను అధీనం చేసుకుని మనస్సు బుద్ధి చిత్తము ఈ మూడింటిని కూడా యత వశం చేసుకుని మౌని అయి మోక్షపరాయణుడై ఇచ్ఛాభయక్రోధాలను వదిలితే ఇక్కడే మోక్షస్వరూపుడు అవుతాడయ్యా, ఇది ప్రాసెస్ అన్నారు. మరి ప్రపంచంలో మనస్సు ప్రవేశించినప్పుడు అది వెనక్కి వచ్చి ఆత్మలో లయమవటం తేలికైన విషయమా? బయట విషయాలు బయటే వదలటం అంత తేలిక అండి? నిద్రపోతున్నప్పుడు కూడా బయట విషయాలు జ్ఞాపకం వస్తాయే, విషయాల మధ్యలో లేనప్పుడు కూడా అవి జ్ఞాపకం వస్తూనే ఉంటాయే. ఏదో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటే ఆ 5-6 గంటల సమయంలో కూడా వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, ఈ గొడవే మనస్సంతా ఎవరితో సంబంధం లేకపోయినా అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయే. మనస్సు అనేక జన్మలుగా అభ్యాసం చేసింది, అందుచేత మనకు విషయం తెలిసినప్పటికీ సాధన ఉంటే కానీ, యోగ సాధన ఉంటే కానీ అది సాధ్యం కాదు అనే ఉద్దేశంతో యోగ సాధన గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. మనస్సును ఆత్మలో ఎలా లయించడం ఎలాగూ అని. అందులో సాధన యోగంగా ఈ చిత్త నిరోధకంగా కొన్ని పాయింట్స్ చెప్పారు మనకు, ఒక్కసారి గబగబా పునశ్చరణ చేసుకుందాం. యోగి తన యందు యోగ అభ్యాసం చేయాలి, అది నిత్యము ఎల్లప్పుడు సతతం ఆత్మాన్ ఆత్మానం యుంజీత, ఎల్లప్పుడు తన యందు అభ్యాసం చేయాలి. దానికి ఎట్లా చేయాలన్నారు? ఏకాకీ ఒంటరిగా యత చిత్తాత్మా మనస్సు చిత్తము వశం చేసుకుని నిరాశి కోరికలు లేనివాడివై జగత్ విషయాలన్నీ స్వీకరించకుండా వితౌట్ అలౌంగ్ దెమ్ ఇన్ టు ది జోన్ ఆఫ్ ప్రేయర్, మనం ఏ అంతర్స్థానంలో ప్రార్థన ఉపాసన చేస్తున్నామో యోగ సాధన చేస్తున్నామో అక్కడికి జగత్ విషయాలు రానివ్వకుండా అపరిగ్రహ రహస్య స్థిత రహస్యమైనటువంటి ప్రదేశంలో ఈ యోగ సాధన చేయమంటూ వచ్చారు. దానికి మనస్సుకి సంబంధించిన విధానం ఈ విధంగా చెప్పగా ఫిజికల్ ఫ్యాక్టర్స్ కూడా చెప్పారు మనకు. శుచౌ దేశే, శుచి అయినటువంటి ప్రదేశంలో, మరీ ఎత్తు కానీ మరీ పల్లం కానీ ప్రదేశంలో చేలాజన కుశోత్తరం వస్త్రము జింక చర్మము ధర్మము దర్భలు పరుచుకుని స్థిరాసనం ప్రతిష్టాప్య, స్థిరమైనటువంటి ఆసనాన్ని స్థాపించుకుని అక్కడ ఆసీనుడై చిత్తక్రియలు ఇంద్రియక్రియలు నియమించిన వాడై మనస్సును ఏకాగ్రం చేస్తూ మనః ఏకాగ్రం కృత్వా లక్ష్యము వైపే ఉంచి బుద్ధికి ఆవల ఉన్నటువంటి ఆత్మవైపే ధ్యాసంతా అట్లే పెడుతూ ఆత్మశుద్ధి కొరకై యుంజీత యోగాభ్యాసం చెయ్యాలి నువ్వు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా దానిలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చారు. సమం కాయ శిరోగ్రీవం అచలం, శరీరము శిరస్సు కంఠము సమంగా నిట్ట నిలువుగా నింపాలంట ధ్యాన యోగాభ్యాసం చేసేటప్పుడు. అవి వంగకుండా కదలికలు లేకుండా ధారణ చేస్తూ ఉండాలి. దృష్టిని ముక్కుపై, ముక్కు యొక్క అగ్రభాగంపై ఉంచమన్నారు. అక్కడి నుంచి కదండి ప్రాణము ప్రవేశించేది. స్వం నాసికాగ్రం సంప్రేక్ష, సంప్రేక్ష అంటే చూస్తూ ఉండాలి ముక్కు యొక్క ఊర్ధ్వ భాగాన్ని. నాసిక అగ్రం సంప్రేక్ష, దిక్కుల వైపు చూడకుండా దిశశ్చన్న అవలోకయన్, మనస్సు ప్రశాంతంగా తయారు చేస్తూ ప్రశాంతమైనటువంటి అంతఃకరణంతో ప్రశాంతాత్మా విగత భీహి, అదేమవుతుందో ఇదేమవుతుందో ప్రపంచంలో వస్తాయో రావో అన్ని భయాలు వదిలేసేసి విగత భీ బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మమునందు మనస్సును నిలపాలి, బ్రహ్మమే బ్రహ్మమునందు చరించాలి. అంతేగాని దేహమునందు కాదు, దేహంలో ఉపాసన చేస్తున్నప్పటికీ చరించవలసింది ఎక్కడా? ఈ మనస్సు బ్రహ్మమునందు. బ్రహ్మమే కదా సర్వము, బ్రహ్మమే కదా ఈ సర్వము, అభేద రూపమైనటువంటి బ్రహ్మము అన్న భావనలో వెళ్ళాలన్నమాట. మనః సంయమ్య, మనస్సును వశం చేసుకుని, మశ్చిత్త నీ చిత్తమును నాకు సమర్పిస్తూ, మత్పరః నన్నే ఆశయంగా కలిగి ఉండి, యుక్త ఆసీత యుక్తుడువై కూర్చుని ఉండాలయ్యా. ఎక్కడా? ఈ దేహంలోనే, ఈ దేహంలోనే ఉపాసన, ప్రపంచిక విషయాలను వదిలేసి బ్రహ్మమునందును చరిస్తూ మనస్సును తీసుకెళ్ళి నిర్విషయం చేస్తూ ఏకాగ్రంగా యోగాన్ని ఉపాసించాలి. ఏవం సదా ఆత్మానం యుంజన్, ఈ విధంగా ఎల్లప్పుడూ ఆత్మయందే బ్రహ్మమునందే ఏకాగ్రం చేస్తూ, నియత మానస, నియమించబడినటువంటి మనసు కలవాడివై ఉపాసన యోగోపాసన చేస్తూ ఉంటే, మత్సంస్థా నిర్వాణ పరమాన్ శాంతిం సమధిగచ్చతి, నా యందు ఉన్నటువంటి ఆ నిర్వాణ స్థితి ఏదైతే ఉన్నదో ఆ నిర్వాణ స్థితికి నా శాంతి స్థానమును పొందుతున్నాడు అటువంటి యోగి యోగ సాధన ద్వారా అని చెప్తూ ఇంకా చిన్న చిన్న విషయాలకు జాగ్రత్తలు కూడా చెప్పారు. నా అతి అస్నతస్తు యోగోస్తి, అతిగా తినేవాడు యోగి కాలేడయ్యా, అసలు తినని వాడు కూడా యోగి కాలేడు, అతి నిద్ర లేక అతి జాగృత్ ఇద్దరు కూడా యోగి కాలేడు, యుక్త ఆహార విహారస్య, ఎంతవరకు అవసరమో అంతవరకు ఆహారము విహారము కర్మలు ప్రపంచము, ప్రపంచాన్ని మొత్తం వదిలేసి ఏమోలో కూర్చుంటామంటే కూడా ఏకాగ్రత రాదు. ప్రపంచిక విషయాలు ఎంతవరకు నిర్వర్తించాలో అంతవరకు. వాస్తవానికండి కర్మలు ఈ ప్రపంచము మన్ని డిమాండ్ చేస్తుంది దేహం ఇచ్చినందుకు, కానీ ఎంతవరకు నిర్వర్తించాలో అంతంతవరకు మనం నిర్వర్తించడం వరకే పెట్టుకుంటే పెద్ద కష్టమేం కాదండి, అప్పటికి కూడా చాలా టైం ఉంటుందండి, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్. మనిషి ఈ ప్రపంచంలో పనిచేసేది మహా అయితే ఆఫీసులో 7 గంటలు 8 గంటలు పనిచేసేవాళ్ళం, మామూలుగా ఇళ్లలో అయితే 5-6 గంటలు పనిచేస్తారు. మిగతా టైం అంతా కూడా మనకు భగవంతుడు ఇవ్వబడింది, అదంతా మనం సద్వినియోగం చేసుకుని యోగ సాధన చేయాలి అని స్వామి చెప్తూ వస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే చిత్తము నియమించబడినదై నిస్పృహ సర్వకామేభ్య ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి తొలుగుతూ వస్తుందో, ఆత్మన్యేవ అవతిష్టతే, ఈ ప్రపంచం నుంచి మనస్సు వెనకొచ్చి ఆత్మ ఎందే స్థానం సంపాదించుకుంటూ ఉంటుందో, సర్వము ఆత్మగా ఆస్వాదిస్తూ ఉంటుందో, అప్పుడు అతనికి యుక్తుడు అంటాడు, యోగి యుక్తుడవుతాడయ్యా అని చెప్తూ ఇప్పుడు ఇంకా మన మరికొన్ని విశేషాలు మనకు చెప్పబోతున్నారు. నిన్న చెప్పుకున్నవన్నీ మరొక్కసారి మన కన్వీనియన్స్ కోసం ఇవన్నీ వింటే మంచిది అనే ఉద్దేశంతో ఒకసారి రిపీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఏమో రిపీట్ చేసుకున్నాం, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతి, ఎప్పుడైతే ఈ చిత్తము చక్కగా నియమించబడినదై ఆత్మ ఎందే అవతిష్టతి, తిష్టతి అంటే కూర్చోటం అండి, అవతిష్టతి అంటే ప్రశాంతంగా కూర్చోటం, వితౌట్ మూమెంట్ వితౌట్ డిస్టర్బెన్స్ ఆత్మయందు అంటే చూడండి, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ యోగోపాసన చేస్తూ తన యందు తానే నిలిచి ఉంటుందండి, అది ఆత్మయందు నిలిపించటం. తన ఎందే ఈ జగత్తులు ఉన్నాయి, తన నిర్విషయ ఆత్మను ఆస్వాదిస్తూ ఉండటమే యోగ సాధన. ఎప్పుడైతే ఈ చిత్తము ఆత్మయందు స్థానం సంపాదించి అక్కడ ప్రశాంతంగా కూర్చుంటుందో, నిస్పృహ సర్వకామేభ్యో, ఆత్మయందు స్థానం సంపాదించుకుని ఆస్వాదిస్తూ ఉండటము అంటే ప్రాపంచికమైన సర్వ భావాలు, ఆవేశాలు, కోరికలు నిస్పృహ, వాటి యొక్క స్ఫురణ లేకపోవడం. ప్రపంచంలో ఏం పొందాం, ఏం కోల్పోయాం, వాళ్ళు ఇటువంటి వాళ్ళు, వీళ్ళు అటువంటి వాళ్ళు, ప్రపంచానికి సంబంధించిన సర్వ విషయాల పట్ల నిస్పృహ. ఏమండి, ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటాం, చిన్నపిల్లలు ఏదో అల్లరి చేస్తూ ఉంటారు పక్కన, మనం పెద్దగా పట్టించుకోం కదండి. మనం ఒక అర్జెంటు పని మీద వెళ్తున్నప్పుడు ఏదో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, దాని పెద్ద చిన్న చిన్న విషయాలు అని ఏ విధంగా చూస్తామో, యోగి ఆత్మస్థానమునందు పొజిషన్ సంపాదిస్తూ సుఖాసీనుడై ఆత్మయందు, ఆత్మభావన యందు ఈ ప్రపంచంలోని అందరికీ చాలా గొప్ప గొప్ప విషయాలుగా కనిపించేవన్నీ కూడా ఏదో చిన్నపిల్లల ఆటలు, అవి పెద్ద పట్టించుకోవాల్సిన విషయాలు ఏం కావండి అన్న భావనతో చాలా చిన్న విషయాలుగా చూస్తాడు. ఆత్మయందు యోగ సాధన సమయంలో తదితర విషయాలన్నీ చాలా చిన్న విషయాలుగా, భార్య భర్త, సంపద ఆపద, కష్టాలు సుఖాలు, వాళ్ళు నన్ను అన్నారు, నేను వాళ్ళని అన్నాను, ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా చూస్తారు. ఈ గుణాలు గుణాలు కలిసిపోవటం, కలిసిపోకపోవటం, కలిసి రావటం, మనలో మనకు ఆవేశం రావటం, ఇంకోటికి ఆవేశం రావటం, ప్రపంచంలో ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదండి. అవన్నీ ఆత్మయందు యోగ సాధన చేసేవాడికి చాలా చిన్న విషయాలుగా పక్కన పారేస్తాడు. ఇంకా వశిష్ఠ మహర్షి అయితే మరొక చిన్న దృష్టాంతం కూడా చెప్పారు. మనం బాటలో పోతూ ఉంటే ఒక విప్రుడు, ఒక వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావుడు ఒకనొక కార్యక్రమం కొరకై ఒక పట్టణం వెళ్తున్నారన్నమాట. అక్కడ ఏదో ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తించాలి. వెళ్తూ వెళ్తూ ఉంటే బాట పక్కన ఒక ఆవు చచ్చిపోయి ఉన్నది, ఏవో జంతువులు తింటున్నాయి. ఆ విషయాన్ని అక్కడికి ఆవు చచ్చిపోయింది, జంతువులు తింటున్నాయి, చూసొద్దామా అని ఆగుతాడా అండి? ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగడు కదా. అదంతా పక్కన పడేసి దానివైపు అసలు చూడవలసిన అవసరమే లేదు, దానివైపు చూడటం ఏంటి అర్జెంటు పని అని గబగబా అడుగులు వేసుకుంటూ ఏ విధంగా వెళ్తాడో, యోగి ఆత్మయందు ఉపాసనను సాధనను చేస్తున్నప్పుడు, యోగ సాధన చేస్తున్నప్పుడు ఈ ప్రపంచిక విషయాలన్నీ ఆ విధమైన స్వల్ప విషయాలుగా భావన చేస్తూ ఉంటారు. యదా దీపో నివాతస్థో నేంగతే సోప స ఉపమా స్మృత, ఏ విధంగా నీ వాతస్థో గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఉంటుందో, ఈ యోగి యొక్క చిత్తము ఆత్మయందు ఆ విధంగా నిశ్చలంగా ఉంటుందట. అంటే అటు ఇటు కదలదు. చూడండి, ధ్యాన నిష్ట కూర్చున్న వాడికండి విషయములన్నీ వస్తూ ఉంటాయి, వాటిని క్రమంగా వదులుతూ వదులుతూ ఉంటేనండి ఒకనొక చాలా లైట్గా, చాలా లైట్ డార్క్నెస్ అంటే తక్కువ చీకటి, కొంచెం వెలుతురు కొంచెం చీకటి ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉంటాడనమాట. అక్కడికి యోగి మిగతా ప్రాపంచిక విషయాలు రానివ్వకుండా ఉంటూ ఉంటూ ఉండగా ఆ యోగ సాధనలో ఆ కళ్ళు మూసుకుని అతను చేసే సాధనా స్థానంలో ఆ పరంజ్యోతినే దర్శిస్తాడు. క్రమంగా క్రమంగా కొంచెం కాంతిని, కొంచెం కాంతిని, ఆ కాంతిలో ప్రాపంచిక విషయాలు ఏమి ఉండవండి. ఈ విధమైన సాధనతో ఆ అంతర్జ్యోతి, ఆత్మజ్యోతి చేరుతాడనమాట అండి. ఆ జ్యోతి స్వరూపుడై వెలుగొందుతాడు. ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, చిత్తం పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, సర్వ అంతకుముందు చిత్తం ఏం చేస్తూ ఉండేది, లోకాల్లోనూ అనేక సంబంధాల్లోనూ అనుబంధాల్లోనూ బాంధవ్యాల్లోనూ వాళ్ళు ఈ మాట అన్నారు, ఇతపూర్వం జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు, వర్తమాన విషయాలు, వీటిల్లో తిరుగుతూ ఉండేది కదండి చిత్తం. వాటిలో ఉండేది చిత్తం అంటే ఇష్టం అనమాట అండి. ఇప్పుడు ఈ చిత్తం ఏం చేస్తుందంటే నిరుద్ధం యోగ సేవయా, ఈ యోగ సాధన చేస్తూ చేస్తూ ఉండగా అది నిరోధం పొంది ఆత్మయందు ఉపరమతే. ఇట్ నౌ ఈ చిత్తము ఆత్మయందే రమిస్తుంది, ఇంకెక్కడా బయట ప్రపంచంలో ఉండదు. విశ్వాన్ని, ప్రపంచాన్ని వదిలేసి, ప్రపంచ సంచారం వదిలేసి ఆత్మయందు సంచరిస్తుంది. ఎత్ర ఉపరమతి చిత్తం ఎత్ర చ ఏవ ఆత్మన్ ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్టతి. మనస్సుతో ఆత్మను దర్శించి ఆ ఆత్మ దర్శనంతో ఆనందం పొందుతూ ఉంటుంది. ఆ ఇదివరకు ఆ చిత్తం ఏం చేసేది, అనేక ప్రాపంచిక విషయాలు కోరుకునేది. ఇప్పుడు ఆ చిత్తముతో ఆత్మను దర్శిస్తూ ఆత్మానందాన్ని పొందుతూ ఉంటుందట. అటువంటి చిత్తం ఇప్పుడు యోగ సాధన కొనసాగిస్తూ ఉంటే, నిర్విషయత్వం కళ్ళు మూసుకుని నిర్విషయత్వం సాధన చేస్తూ ఉంటే, ఆత్మ విషయం ప్రపంచంలోంచి బయటకు వచ్చింది కదండి మనసుకో, ఎక్కడా ఉండదండి అది, అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేటువంటి మనసుని ఇప్పుడు ఏం చేసాం, ఆత్మయందు అందు లమించిపోయి లయించిపోయి ఆత్మస్వరూపం అవుతుంది. చిత్తం కాస్త చిత్తం అవుతుంది అనమాట అండి. సుఖమాత్యంతికం ఎత్తత్, ఆ ఆత్మ సుఖము అంటే యోగ సాధన చేస్తూ ఉండగా స్వామి చెప్తున్నటువంటి యోగ సాధన చేస్తూ ఉండగా బుద్ధి నిర్మలమవుతూ యత్ సుఖం ఆత్యంతికం ఎత్తత్ ఒకనక తత్సుఖం, ఒకనక పరమానందం అనుభవిస్తూ ఉంటుందండి, ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది. మామూలుగా హ్యాపీనెస్ కావాలంటే డబ్బులు రావాలి, లేకపోతే సంపదలు రావాలి, ఎవరన్నా మెచ్చుకోవాలి, సన్మానం చేయాలి, గొప్పవాడు అనాలి, లేక ఇంకేదో ప్రపంచంలో ఏదో ప్రమోషన్ రావాలి, ఇంకేవో భౌతికమైన దృశ్య సంబంధమైన విషయాలకి మనం ఆనందిస్తాము అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ ఆత్మసుఖం యోగ సాధన ద్వారా మనస్సు ఆత్మను సమీపిస్తూ ఆత్మయందు నిలిచి ఉన్నప్పుడు ఏర్పడేటువంటి లభించేటువంటి సుఖాన్ని చెప్తున్నారు. అది అతీంద్రియమయా, అతీంద్రియం ఇంద్రియ సుఖం వంటిది కాదు, అది ఇంద్రియములకు అతీతమైన సుఖం. మామూలుగా ప్రపంచం ఇంద్రియాలలో ఉందండి, ఇంద్రియాలకు విషయములై ఉంది ప్రపంచం. కానీ ఈ యోగ సాధన అంతర్ధ్యానంతో యోగ సాధన చేస్తున్నటువంటి యోగి ఆయన యుక్తుడు అవుతూ ఉండగా ప్రోగ్రెస్ అయ్యి యుక్తుడు అవుతాడు అనుకున్నాం కదండి, ఆ యుక్త స్థితిలో అతనికి లభించే సుఖం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అది ఇంద్రియములకు విషయం కాదు, ఇంద్రియములను దాటిపోయినటువంటి ఆనందం. మరి ఆ ఆనందం దేంతో అనుభవిస్తాం, ఇంద్రియాలతో అనుభవిస్తాం. అది ఇంద్రియాలతో అనుభవించే సుఖం కాదండి ఆత్మసుఖం, అది బుద్ధితో అనుభవించేది, బుద్ధి గ్రహించగలిగేది. అందుకని స్వామి ఏమంటున్నారు, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఈ యోగ సాధన వల్ల మనస్సు ఆత్మయందు నిలుపుతూ ఉండగా వచ్చే సుఖము బుద్ధితో గ్రహించగలిగేదే కానీ అది ఇంద్రియములతో దొరికేది కాదు, ఇంద్రియములకు విషయమైనది కాదు. వేత్తి ఎత్ర నచైవ అయం స్థిత చలతి తత్వత, ఎక్కడైతే నచైవ అయం చలతి స్థిత, తన యొక్క స్థానం స్థితి నుంచి ఆత్మ అనుభూతి నుంచి ఆత్మ ఆనందం నుంచి అది చలనం పొందదు, తత్వత పొందదు, స్వభావ సిద్ధంగానే పొందదు. మామూలుగా అండి ప్రపంచంలో ఏదైనా సుఖం వచ్చిందనుకోండి, సుఖం వచ్చింది అనుకుంటూ ఉండగా, ఫర్ ఎగ్జాంపుల్ బాగా డబ్బు కలిసి వచ్చింది అనుకోండి, అనుకోకుండా ఆహా ధనము సంపాదించాం కదా వచ్చింది కదా అనుకుంటూ ఉండగా ఇంతలో పిల్లవాడికి ఒంట్లో బాగోలేదని వార్త వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ డబ్బు వచ్చినది అనే ఆనందం క్షణంలో అవతలిపోతుంది, అది స్థిరమైంది కాదండి, ఇంకో సంఘటన కాగానే ఇది కాస్త మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మసుఖం స్థిత నా చలతి తత్వత, స్వభావ సిద్ధంగానే అది ఆత్మ స్థితి, ఆత్మ ఆనంద స్థితి చంచలమయ్యేది కాదు, ప్రాపంచిక సంఘటనలతో అది డిస్ట్రాక్ట్ అయ్యేది కాదు. దేహాలు వస్తూ ఉండొచ్చు పోతూ ఉండవచ్చు, కాక ఆ ఆత్మస్థితి సంపాదించుకుంటూ ఆత్మ ఆనంద స్థితిని యోగ సాధన ద్వారా యోగి సంపాదించుకుంటున్నాడయ్యా. యం లద్వా చాపరం లాభం మన్యతే నాధికం తథా, ప్రపంచంలో ఏదైనా లభిస్తే ఇక అంతకు మించి లభించవలసింది ఉంటుందా ఉండదా, ఏమండి బాగా డబ్బు సంపాదించాం ఆ డబ్బులు లభించినాం కదా, అలా డబ్బే కదండి, మా ఆవిడ ఒంట్లో బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలు నా మాట వినాలి, పోనీ అంతటితో అయిపోయింది కదా, మా కోడలు వస్తుంది ఆవిడ కూడా నా మాట వినాలి, పోనీ అప్పటితో అయిపోయింది కదా, ఆరోగ్యం బాగుండాలి, ఇంకా అప్పటితో అయిపోయింది కదా, అయిపోవస్తుంది కానివ్వండి, ఇంకా మనకు కొంతమందికి మనకన్నా ధనికులు ఉన్నారుగా, వాళ్ళకి ఫ్లాట్లు ఉన్నాయి కోటీలో, అట్లా మనకు ఒక ఫ్లాట్ కావాలి, పోనీ అంతటితో అయిందా బాంబేలో కావాలి, ఇంకేదో ప్రపంచం మనం అనుకోవాలి, ఎలక్షన్లో నిలబడి మనం పాపులర్ అవ్వాలి, అసలు ఎక్కడ ఎక్కడ ఆగదండి ఈ మనసు, ఏది లభించినా మరొకటి కోరుకుంటూ ఉంటుంది. స్వామి ఈ ఆత్మయోగి సభ యోగ సాధన ద్వారా యుంజన్ యోగం ఆత్మనః తన యందు తానే నిర్విషయం రూపమైనటువంటి యోగ సాధన చేస్తూ చేస్తూ ఉంటే అతనికి లభించేటువంటి లాభము మన్యతే నా అధికం తథా. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంతకన్నా గొప్ప సుఖం బాగా డబ్బిస్తాము, ఒక రాజ్యాధికారం ఇస్తాం, ఇంద్ర పదవి ఇస్తాం, బ్రహ్మ పదవి ఇస్తాం అంటే అక్కర్లేదండి, ఈ ఆత్మ ఆనంద స్థానం ఉంది చూచారు, ఇంతకు మించిన వస్తువు అంటూ మాకు ఇంకేం లేదండి అన్నటువంటి రిప్లై వస్తుంది ఆ యోగ సాధకుడి దగ్గర నుంచి. ఆయన ఆ ఆత్మ ఆనందాన్ని మించిన మరొక ఆనందం ఏది అతనికి ఉండదు కాబట్టి దాన్ని వదిలిపెట్టడు, దాన్ని డివియేట్ కాడు. ఎం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నా అధికం తథ. అతనికి మరొక ఆనందం అంటూ ఏది అతనికి అవసరం ఉండదండి, అంతకు మించిన వస్తువు మరొకటి ఏది ఉండదండి, అది ఆత్మానందం యొక్క స్వభావం. ఎస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఈ యోగి అంతర్హృదయగ్రస్తుడై ఏ యోగ సాధన చేస్తున్నాడో, ఏ స్థితి సంపాదించుకుంటున్నాడో క్రమంగా ఆ స్థానంతో దుఃఖేన గురుణాపి నా విచాల్యతే. ఓ పెద్ద దుఃఖం వచ్చిందనుకోండి, ఏదో చాలా ఒక ఎవడైనా సరే చాలా బాధపడేటువంటి ఏదో పెద్ద కష్టం వచ్చిందనుకోండి, నా విచాల్యతే. జనక మహారాజు గారు గురించి చెప్తుంటారు చూడండి, ఆయన రోజు సాయంకాలం కొమ్మునీందుల వారి దగ్గరికి వెళ్ళి సత్సంగంలో స్వామి చెప్పేటువంటి ఆత్మ విషయాలు జనక మహారాజు వింటూ ఉంటారట. అయితే ఒక ఆ శిష్యులందరూ జనక మహారాజు గారికి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి ఆయన వచ్చే వరకు వేదాంత ప్రవచనం ప్రారంభం అయ్యేది కాదట, దానికి అసూయ పడుతూ ఉంటే అప్పుడు గురువు గారు తదితర శిష్యులకు ఒక పాఠం నేర్పాలని ఒకరోజు ఏం చేశారు, జనక మహారాజు కొంచెం లేటుగా వచ్చారు, ఆయన వచ్చేదాకా పాఠం చెప్పటం ప్రారంభించలా, రోజులాగానే వచ్చారు కూర్చున్నారు. ఇక ప్రారంభిస్తూ ఉండగా తన మాయ చేత ఆ ఎదురుకుండా ఉండే సిద్ధానగరం నగరం అంతా అంతఃపురంతో సహా పట్న అక్కడ భవనాలన్నీ మొత్తం పట్టణం అంతా తగలబడుతున్న ఒక సీన్ తయారు చేశారండి. ఇంకేముంది, మిథిలానగరం తగలబడిపోతుంది, అందరూ బయటకు వచ్చేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు, అయ్యో మిథిలానగరం తగలబడిపోయిందే, అయ్యో జనక మహారాజు గారికి ఎంత పెద్ద కష్టం వచ్చింది అని అలా అనుకుంటూ అనుకుంటూ పక్కన జనక మహారాజు గారు వైపు చూశారు. ఆయన కూడా అందరిలాగానే చూస్తున్నారు, ఓ పట్టణం ఏదో తగలబడుతోంది. అదేమిటండి, మీ మా నగరం తగలబడిపోతుంది, మీ యొక్క అంతఃపురంలో సంపదలు, భార్యలు, మీ కుటుంబ సభ్యులు అందరూ, నగరం అంతా తగలబడిపోతే వారందరూ మరణిస్తారు కదా, మరి ఏంటి మీరు దుఃఖించరేంటి ఆదుర్దాపడరేంటంటే జనక మహారాజు చెప్పాడు, మిథిలాయాం ప్రదీప్తాయ మిథిలా నగరం తగలబడవచ్చుగాక నా స్వరూపం తగలబడేది కాదయ్యా. మరి గురుగారు చెప్తున్నది అదే కదా, ఈ మిథిలానగరం తగలబడటానికి అవకాశం ఉంది కానీ నా ఆత్మస్వరూపం తగలబడదు, ఆత్మస్వరూపం నా దగ్గర ఉన్నంత వరకు తగలబడటం అనేది నన్ను ఎలా స్పృశిస్తుందయ్యా అన్న. అంటే తగలబడిన తర్వాత ఇప్పుడు చేసేదేమీ లేదు, ఇంకా పోయి అయితే నేను పోగొట్టుకున్నది ఏమన్నా ఉన్నదా అని అన్నారు. అందే అంతగా ఆయన ఆత్మస్వరూపం గురించి కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు యోగ సాధనలో ఈ ఆత్మయందు రమించేటువంటి యోగులు క్రమక్రమంగా ఆత్మయందు స్థిరత్వం పొందినవారి దుఃఖేన గురుణాపి నా విచాల్యతే. గొప్ప దుఃఖం వచ్చినా కూడా వారికి అది దుఃఖమనే అనిపించదు, యాజ్ యూజువల్ అందరికీ వస్తుంటే మనకు వస్తుంటే తీసేయన్నారు, ఏదో పోతాం పోగొట్టుకుంటాం, ఈ ప్రపంచంలో పోగొట్టుకునేదేముంది పొందేదేముంది, ఆత్మకన్నా వేరైన వస్తువు ఉందా అన్నటువంటి ఆ భావనలో ఉంటారు. తమ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం. అదే ఆ యోగ యోగ సాధన యొక్క గుర్తు ఏంటంటే సంయోగ వియోగములకు సుఖదుఖితుడు కాకుండా అతీతుడు అవుతాడు. ఏదైనా యోగం లభించని, ఏదంతా ఏదైనా తొలగని పోని, వీటికి అతీతమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఎవరైతే తన ఈ యోగ సాధన ఈ ప్రాణ యోగ సాధనలో కొనసాగిస్తూ ఉంటాడో అతనికి, ఎవరైతే ప్రాపంచిక విషయాలు బాహ్యానే వదిలి ఆత్మయందు ఆత్మను అంటే తన మనస్సును తన బుద్ధితో ఆత్మబుద్ధిని ప్రవృద్ధం చేసుకుంటూ మనస్సుతో ఆత్మని ఉపాసిస్తూ ఆత్మయంది లవి సర్వ మనస్సును లయింపజేస్తాడో సర్వ ప్రాపంచిక విషయాలు బాహ్యాన్ని వదిలేస్తాడో అతని ఆనందం గురించి మనం చెప్పుకుంటున్నామండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణ చేతస, నిర్వేద ఎటువంటి వేదన లేనటువంటి చేతస బుద్ధితో స నిశ్చయేన యోక్తవ్యో, నిశ్చయమై ఉంటాడు. ఏమని? ఆత్మ యొక్క స్వరూపము ఈ ప్రపంచంలో నేనుగా కనపడేది సందర్భ సత్యమే కానీ సహజ సత్యము కాదు, శాశ్వత సత్యము కాదు, సందర్భ సత్యం మాత్రమే. నాటకం ఆగిపోతే అయ్యో నా పాత్ర చచ్చిపోయింది అని ఎవడైనా దుఃఖిస్తాడండి? తన పాత్ర నాటకం ఆగిపోతే తన స్వరూపానికి ఏమైనా అవుతుందా? సో ఈ ప్రపంచంలో ఏదైనా వచ్చి లేక మృత్యువు వస్తున్నప్పుడు కూడా నా పాత్ర అయిపోయింది అనుకుంటాడే కానీ నేను చనిపోతున్నాను అనుకోడు. ఎందుచేత తాను ఆత్మను ఉపాసిస్తూ యోగ సాధన ద్వారా ఆత్మ ఎందే రమించటం నేర్చుకున్నాడు కాబట్టి. అటువంటి యోగ సాధన చేయబోయా నువ్వు, దాని ఉపాయం ఇంకా మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. సంకల్ప ప్రభవాన్ కామాన్ చెక్వాన్ సర్వాన్ అశేషత, అసలు ఏదైనా విషయాన్ని సంకల్పిస్తేనే ఆ విషయంతో సంబంధం ఏర్పడి కామము క్రోధము అది కావాలి అనేది ఏర్పడుతూ ఉంటుంది. సంకల్పము చేత ప్రభవించుతున్నటువంటి కోరికలను చక్వాన్ సర్వాన్, అసలు సంకల్పాన్నే దాటిపోతాడు కనుక సంకల్పానికి కూడా నియమితుడు కాడు. అతను దగ్గరికి సంకల్పం రాబోయి కూడా వచ్చి లయమైపోతుంది. సంకల్పం చేత ప్రభవించేటువంటి కోరికలన్నీ యోగ సాధన చేస్తున్న సమయంలో ఒకవేళ సమీపిస్తుంటే వాటిని సర్వాన్ అశేషత త్యక్త్వాన్, వాటిని ఒక్కటి కూడా మిగలకుండా వదిలేస్తూ ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. తన ఆత్మస్వరూపాన్నే మనస్సుతో బుద్ధితో ఉపాసిస్తూ ఉంటాడు. మనస మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతత, ఈ ఇంద్రియాలు ఉంటాయి, ఈ ఇంద్రియ గ్రామం, ఈ ఇంద్రియాలు అంటే మరి ఇంద్రియాలను వదిలేస్తాడా? లేదండి. ఇంద్రియములకు ఏ విషయములు అనుభవం అవుతున్నాయో అవి ఎందు ఆత్మభావన ఎందు అవన్నిటినీ ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో ఏది అనుభవిస్తున్నాడో అవన్నీ ఆత్మ ఎందు లయం చేసి పారేస్తున్నాడు. ఆత్మకు అభిన్నంగా చూస్తున్నాడు. వినియమ్య సమంతత, అలా అనిపించటానికి గాను ఈ ఇంద్రియములు నియమిస్తున్నాడు, దేనిలో సమత్వంలో నియమిస్తున్నాడు. శనైహి శనైహి ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా. ఓ అర్జునా,